ఇక సుగ్రీవుడు భరత పట్టాభిషేకానికి ఆలస్యం లేదు, వశిష్ఠుల వారు రేపే పట్టాభిషేకం అంటున్నారు, ఆదివారం మరి కాసేపట్లో పట్టాభిషేకం చేయించుకుంటున్నాడు రాముడు. మరి ఈ పట్టాభిషేక సమయానికి 4 సముద్రాలలో నీళ్లు కావాలి, ఈ నీళ్లు తెప్పించే బాధ్యత నాది అన్నట. భరతుడు సుగ్రీవుడిని అడిగాడు 4 సముద్రాల నీళ్లు కావాలని, సుగ్రీవుడు ఈ బాధ్యత నాది అన్నాడు. ఒకసారి ఆలోచించండి, తెల్లవారితే పట్టాభిషేకం, అది కూడా అభిజిన్ ముహూర్తంలో పట్టాభిషేకం, ఆ సమయానికి 4 సముద్రాల నీళ్లు రావాలి. ఉన్నది అయోధ్యలో, ఎక్కడో యూపీలో ఉన్నారు. దక్షిణ సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, పూర్వ సముద్రం, 4 సముద్రాలకి వెళ్ళి రావాలి. అది కూడా సూర్యోదయ సమయానికి ముందు రావాలట. అది కూడా యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం పూర్ణై ఘటై ప్రతీక్షధ్వం తథా కురుత వానరాహ. వెంటనే సుగ్రీవుడు అదెంత పని నాకు అప్పగించు అని వానరుల్ని 4 పిలిచాడు. వానర వీరులారా, శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకానికి సూర్యోదయములోపు 4 బంగారపు కొండలతో, అది కూడా బంగారపు కొండలతో, వాటర్ బాటిల్స్తో కాదు, ప్లాస్టిక్ బాటిల్స్తో కాకుండా, బంగారపు కొండలతో 4 కొండలతో 4 సముద్రాల నీళ్లు తీసుకురావాలి. ప్రత్యూష సమయే, అది కూడా సూర్యోదయ సమయములకు ముందే రావాలి. అనగానే తథాస్తు అన్నారు. ఎవరెవరు వాళ్ళు? హనుమంతుడు, జాంబవంతుడు, వేగదర్శి, గవయుడు, ఋషభుడు, వీళ్ళు బయలుదేరారు, కొండలు పుచ్చుకున్నారు. 4 నదుల నీళ్లు, 4 సముద్రాల నీళ్లు గంటన్నరలో పట్టుకొచ్చేసారు వాళ్ళు. ఈ సుగ్రీవుడు తెల్లవారేలోపు తెమ్మంటే ఏది సాయంత్రం పూటో రాత్రిపూటో చెబితే వాళ్ళు గంట గంటన్నరలో బయలుదేరి వెళ్ళి మహావేగంగా తీసుకొచ్చేశారు. దక్షిణ సముద్రం, ఉత్తర సముద్రం, పూర్వ సముద్రం, పశ్చిమ సముద్రాల నీళ్లు వచ్చాయి. ఇప్పుడు సుగ్రీవుడు నదుల నీళ్లు కావాలి, 500 నదుల నీళ్లు తెమ్మన్నాడు. వెంటనే సుషేణుడు, ఋషభుడు మొదలైనటువంటి మహానుభావులంతా బయలుదేరారు. బయలుదేరి ఇంత వేగంగానే, ఏది ఇందాక సముద్ర జలములు ఎంత వేగంగా తెచ్చారో అంత వేగంగా, నదీ శతానాం పంచానాం జలకుంభేషు చాహరన్, 500 నదుల నీళ్లు పెద్ద పెద్ద కొండలతో, బంగారపు కొండలతో పట్టుకొచ్చేశారు. ఎంత ఆశ్చర్యకరం, ఎంత వేగంగా చూడండి. అందులో సుషేణుడు తూర్పు వైపున్న సముద్ర జలం పట్టుకొచ్చాడు, ఋషభుడు దక్షిణ సముద్ర జలం పట్టుకొచ్చాడు, గవయుడు పశ్చిమ సముద్ర జలం పట్టుకొచ్చాడు, నలుడు ఉత్తరం వైపున్న సముద్ర జలం పట్టుకొచ్చాడు, ఇంకా హనుమంతుడు మొదలైనటువంటి వీరులు 500 నదుల నీళ్లు పట్టుకొచ్చారు. ఎన్ని నదులు ఉన్నాయి? ఉపనదులు కదండి. ఇప్పుడు అయోధ్యా నగరం దగ్గర ఎలాగో అక్కడ పరమ పవిత్రమైన సరయు నది ఉంది, అది కాకుండా తమసా నది, దారిలో కుందు నది, ఏదో సరస్వతీ నది, శారదా నది, యమునా నది, గంగానది, కృష్ణానది, ఒక్కొక్క నదుల్లో కొన్ని 100 ఉపనదులు కూడా ఉంటాయి. అలా చిన్న చితకా నదులు, పెద్ద నదులు అన్నీ కలిపి 500 నదుల నీళ్లు అద్భుతమైన బంగారపు కొండలతో పట్టుకొచ్చారు. ఇవన్నీ సూర్యోదయం లోపే అయిపోయాయి, కాబట్టి నీళ్లు సిద్ధమయ్యాయి, సముద్ర జలాలు, నదీ జలాలు సిద్ధమయ్యాయి. అప్పుడు మహాత్ముడు కుల పురోహితుడు వశిష్ఠుడు వచ్చాడు. అభిజిన్ ముహూర్తంలో రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం, అందుకనైనా వరుసగా పురోహితులందరినీ పిలిపించాడు. ఎవరెవరు వాళ్ళు? వశిష్ఠ వామదేవశ్చ జాబాలి రథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, వీళ్ళు 8 మంది. ఈ 8 మంది కుల పురోహితులు మహాపండితులు. సరిగ్గా ఈ 8 మంది రామ పట్టాభిషేకానికి సభాభవనంలోకి అడుగు పెడితే ఆ దృశ్యం ఎలా ఉంది? అష్టవసువులు ఇంద్రుడికి అభిషేకం చేయడానికి వచ్చినట్టుందన్నారు. పూర్వం 8 మంది వసువులు, వసువులకి నాయకులు 8 మంది, అష్టవసువులు అంటారు. వాళ్లే భూలోకంలో శాపవశాత్తు పుట్టారు, గంగాదేవికి పుత్రులై పుట్టి శరీరం విడిచిపెట్టారు. ఆఖరి వాడు ప్రభాసుడే, భీష్ముడిగా ఉండిపోయాడు. ఆ అష్టవసువులు ఒకప్పుడు ఇంద్రుడికి బాగా అభిషేకం చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ దృశ్యం మళ్ళీ అంత కమనీయంగా ఉందన్నమాట. నిజానికి అలా పోలుస్తాం, కానీ వాడు చాలా గొప్పవాళ్ళైనా రాముడు రాముడే అయినా ఎవరో ఒకరితో పోల్చాలి కాబట్టి ఇంద్రుడితో పోల్చారట. ఈయన నరేంద్రుడు దేవేంద్రుడితో పోల్చారు ఆయన్ని. అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ. రాముడిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు, అద్భుతమైన సింహాసనం. పక్కన సీతాదేవితో పాటు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇప్పుడు అభిషేక కార్యక్రమం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా పట్టాభిషేకం అంటేనే దాని పేరే అభిషేకం. ఒక రాజుగా ఆయన రేపటి నుంచి పరిపాలన చేయాలంటే ముందు శిరస్సు మీద అనేక నదీ నద సముద్ర జలములతో అభిషేకం చెయ్యాలి. అభిషేకం అయ్యాక శరీరాన్ని తుడిచి మళ్ళీ కొత్త వస్త్రాలు ధరింపజేసి అప్పుడు కిరీటం పెట్టాలి. అందుకని ఏం చేశారు, ఎదురుగుండా నదీ జలాలు సముద్ర జలాలు ఉన్నాయి, వాటిల్లో ఉట్టి నీళ్లు పోయకూడదు, మళ్ళీ కేవలం నీళ్లు పోయకూడదు. సర్వౌషధి రసై దివ్యై దైవతై నభసి స్థితై చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవశ్చ సంగతై. ఎప్పుడు అభిషేకం చేసేటప్పుడు రకరకాల మూలికలు తీసుకొస్తారు, యాలకులు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు, హిమాలయాలలో ఉన్న ఔషధి ప్రస్థానంలో ఉన్న మూలికలు అన్నీ పట్టుకొచ్చేవారు. ఇందులో కొన్ని రకాల మూలికలు ఈ నీళ్లల్లో కలిస్తే ఆ నీళ్లు శిరస్సును పడితే అతడికి ఒక్కొక్క చెంబుకి 1000 చొప్పున ఆయువు పెరుగుతుందని శాస్త్రం. అందుకని ఆయువు ఆరోగ్యం పెరగడానికి అలా చేస్తారు. రకరకాల మూలికలు అన్నమాట, దివ్యౌషధాలు అన్నీ కలిపేశారు. దేవలోకం నుంచి ఇంద్రుడు పంపిన ఔషధాలు కూడా అందులో కలిపారు. కలిపి వేదమంత్రములు చదువుతూ ముందుగా సముద్ర జలాలతో అభిషేకించారు. ఆ తర్వాత 500 నదుల నీళ్లు అలా సీతారాముల శిరస్సు మీద పోశారు. వాళ్ళు హాయిగా స్నానం చేశారు. సాధారణంగా ఇన్ని కుండల నీళ్లు పోస్తే మనబోటి వాళ్ళమైతే హచ్చి హచ్చని తుమ్ముతాం, కానీ అందులో ఔషధులు మూలికలు ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకున్నారు. వారి శరీరం నుంచి సుగంధం వస్తున్నది, వాళ్ళ శరీరం కాంతివంతమయ్యింది, ముఖం కాంతివంతమయ్యింది. అనంతరం వరసగా వేదమంత్రములతో అభిషేకం పూర్తయిన తర్వాత లోకపాలకులంతా వచ్చి అభిషేకం చేశారా అన్నట్టుగా అష్టదిక్పాలకులు వచ్చి అష్ట పురోహితుల రూపంలో అభిషేకం చేశారా అన్నట్లుగా అభిషేకం చేశాక వారికి మళ్ళీ శరీరం శుభ్రం చేసి మంచి మంచి వస్త్రాలు ధరింపజేశారు. సీతారాములు సింహాసనం మీద కూర్చున్నారు. అసలు ఇక్కడికి వచ్చే ముందే శత్రుంజయము అని ఒక ఏనుగు ఉన్నది, ఆ ఏనుగు మీద ఎక్కి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎప్పుడూ కూడా నగరంలోకేమో రథంలో వస్తారు, ఆ తర్వాత పట్టాభిషేకానికి వచ్చేటప్పుడు శత్రుంజయం ఆరురోహ శత్రుంజయం అనే ఏనుగు నెక్కారట వాళ్ళు. ఆ ఏనుగు ఇప్పుడు మనకు కాసేపట్లో వస్తున్నది పల్లకీ రూపంలో వస్తుంది మన దగ్గరికి. ఈ ఏనుగు దశరథుడికి చాలా ఇష్టం, ఆ ఏనుగు మీద ఊరేగించి తీసుకొచ్చారన్నమాట. ఆ ఏనుగును ఎప్పుడు కూడా పట్టాభిషేక సమయంలో ఎదురుగుండా పెట్టేవారట. ఇప్పుడు సభాభవనం, సభాభవనానికి ఎదురుగుండా పట్టపుట్టు ఏనుగు కూడా ఉండాలి అని ఒక శాస్త్రం. ఆ ఏనుగును నిలబెట్టి అలంకరించారు అని పరాశరులు వారు అంటారు. ఇక పౌరులందరూ వారి వారి ఆసనాల్లో కూర్చున్నారు. ఓపికన్న వాళ్ళేమో కింద కూర్చున్నారు, కాళ్ళు నొప్పి పెట్టే వాళ్ళంతా కుర్చీలో కూర్చున్నారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ కోసం కుర్చీలు వేశారు అప్పుడు కూడా. అవునా, రాముడి పరిపాలన మోకాళ్ళ నొప్పులు లేవు. మనమంటే ఇప్పుడు ఇక్కడ అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తాయని వేశాం, కానీ రాముడి పరిపాలనలో ఆసనాలు వేశారంటే గౌరవం కోసం వేశారు. అందరినీ కూర్చోబెట్టారు. మహానుభావులైన పౌరులు, మంత్రులు, అలాగే నగరంలో ప్రముఖులు, ఆయా కులాలకి సంఘాలకి అధిపతులైన వాళ్ళు వాళ్ళందరూ కూర్చునుండగా ఇప్పుడు కిరీటధారణ కార్యక్రమాన్ని వశిష్ఠుడు ఏర్పాటు చేశాడు. ముందు అభిషేకం అయ్యింది, అలంకారం అయ్యింది, సింహాసనం మీద సీతారాములు కూర్చున్నారు, పౌరులు చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరగాలి, శిరస్సున కిరీటం పెట్టాలి. బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్త తేజసం. పూర్వం బ్రహ్మదేవుడు ఒక కిరీటాన్ని తయారు చేశాడు స్వయముగా బ్రహ్మదేవుడు, మళ్ళీ ఇంకొకళ్ళు తయారు చేసినది కాదు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు అపూర్వమైన ఒక కిరీటమును తన మహామహిమతో నిర్మించాడు. అది అమూల్యమైన బంగారంతో తయారు చేయబడింది. దానికి నవరత్నములు తాపడం చేయబడ్డాయి. ఆ కిరీటాన్ని బ్రహ్మదేవుడు ఏం చేశాడు, తనకి చాలా ఇష్టుడైన మరీచి అనే తన కుమారుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడి మానసపుత్రుడు మరీచి. ఈ మరీచి ఆ కిరీటాన్ని తన కొడుకైన కశ్యపుడికి ఇచ్చాడు, కశ్యప ప్రజాపతికి. కశ్యపుడు దానిని సూర్య భగవానుడికి ఇచ్చాడు. సూర్యుడు ఆయన కొడుకు కనుక అందుకే ఆయన ఆదిత్యుడు అని పేరు. అదితికి కశ్యపుడికి పుట్టిన ఆదిత్యునికి ఇచ్చాడు. ఆదిత్యుడు సూర్యుడు తన పెద్ద కొడుకు మనువుకి, వైవస్వత మనువుకి ఇచ్చాడు. వైవస్వత మనువు ఇక్ష్వాకువుకి ఇచ్చాడు. అక్కడి నుంచి పరంపరగా ఆ కిరీటం ఇక్ష్వాకు వంశస్థులు ధరించి పరిపాలన చేస్తున్నారు. ఆ కిరీటమునే ఒకప్పుడు దశరథుడు శిరస్సును ధరించి పరిపాలించాడు. ఇప్పుడు ఆ కిరీటాన్ని వశిష్ఠుడు పట్టుకొచ్చి దాన్ని కూడా నదీ నద జలములతోటి సముద్ర జలాలతో ముందు అభిషేకించాడు. అభిషిక్త కిరీటాన్ని కూడా అభిషేకించాలి, పురోక్షించాలి, శుద్ధి చేయాలి. మళ్ళీ కిరీటం నెత్తి మీద పెట్టుకోవాలంటే ఎంతో పూర్వం పెట్టుకున్న వాడి ప్రభావం దాని మీద ఉండకూడదు. అందుకని దాన్ని శుభ్రం చేస్తారన్నమాట, మంత్రములతో పవిత్రం చేస్తారు. అది మహాద్భుతమైన కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. మరొక సూర్యుడి వలె వెలిగిపోతుందిట ఆ కిరీటం. ఆ కిరీటాన్ని వశిష్ఠ మహర్షి పట్టుకొచ్చి రాముడికి చూపించి, రామచంద్ర ఈ పవిత్ర కిరీటమునకు నమస్కరించు, ఇది సామాన్యమైన కిరీటం కాదు, నవరత్నములు తాపడం చేయబడిన కిరీటం. ఈ కిరీటానికి నువ్వు నమస్కరించాక దీనిని నీ శిరస్సును పెడతాను, అప్పుడు నువ్వు ప్రజాపరిపాలన చెయ్యన్నాడు. ఇది కంకంటి పాపరాజు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నేటికి 300 సంవత్సరాల క్రితం ఉత్తర రామాయణం రాశాడు. అద్భుతమైన కావ్యాల్లో అదొకటి అనమాట. ఏం కవిత్వం అండి! అసలు శ్రీవత్సగోత్రం వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం ఏదో ఉంటుంది, ఆయనకు కూడా ఒక గొప్ప వరం ఉంది. ఆయన పద్యాలు ఇంచుమించుగా కంఠస్థం కాని వాళ ళ్ళు ఉండరు. ముఖ్యంగా లవకుశ సినిమా చూసిన వాళ్ళు అయితే ఆయన పద్యాల గురించి బాగా తెలుస్తుంది. రంగారు బంగారు చంగావులు ధరించు పద్యం కానీ, ఎంతకు పూని వచ్చి వచియింపకపోదునే వెన్ముతల్లి అనే పద్యం, ఇవన్నీ కంకంటి పాపరాజు గారు రాసినటువంటి అద్భుతమైన పద్యాలన్నమాట. అందులో ఈ శ్లోకాలని, ఈ కిరీటానికి సంబంధించిన ఒక పద్యం రాశాడు ఆయన. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరి భూమి సంస్తవనీయంబగు ఈ కిరీటము శిరోధార్యంబునీకీయడం భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా. ఈ కిరీటం నవరత్నములు తాపడం చేయబడి ధగ 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 వెలిగిపోతున్న మహాద్భుతమైన కిరీటం. మీ పరమ పవిత్రమైన వంశం వాళ్ళంతా, మీ ఇక్ష్వాకు వంశం వాళ్ళంతా ఈ కిరీటమునకు నమస్కరించి దీనిని శిరస్సున పెట్టుకుని ఈ భూమండలాన్ని పరిపాలించారు. ఈ కిరీటము ధరించి పరిపాలన చేయడం వల్ల ప్రజలకు ఏ విధమైన కష్టం ఉండదు, క్షామం ఉండదు, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, పైగా ధర్మబద్ధంగా పరిపాలన చేసేటట్టు చేస్తుంది ఈ కిరీటం. అంటే ఈ కిరీటం శిరస్సును ఉన్నవాడికి అధర్మం మీదకి మనస్సు వెళ్ళదు, ధర్మం మీదకి వెళుతుంది. అందుకే ఇది ధర్మబద్ధమైనటువంటి పాలన చేయించే కిరీటం. ఈ కిరీటమును నీ శిరస్సున పెడుతున్నాను, దీనికి నమస్కరించు, దీనిని శిరస్సున ధరించు, ప్రజల్ని ఆనందంగా పరిపాలించు, ప్రజానురంజకంగా పరిపాలించు. ప్రజలకు ఆహ్లాదం లేకపోతే, ప్రజలకు ఆనందం లేకపోతే, ప్రజలు రాజుగారు మా కన్న తండ్రి అనుకుని నిన్ను గౌరవించకపోతే అది పరిపాలన కాదు. కాబట్టి ప్రజలకి ఆహ్లాదం కలిగిస్తూ పరిపాలించు రాఘవా అనగానే రాముడు నమస్కరించాడు. అప్పుడు ఆ కిరీటం ఆయన శిరస్సున పెట్టగానే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్టు ఉందన్నారు ఆ దృశ్యం. అంటే రామచంద్రుడి శిరస్సు మీద ఉన్న కిరీటము సూర్యభగవానుడిలో ఉంది, ఆయన ఏకంగా తూర్పు దిక్కులాగే ఉన్నాడు అనమాట. అందరికీ దిక్కు అయిన ఆయన పూర్వ దిక్కులో ఉన్నాడు. ధగ 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 వెలిగిపోయాడు. అప్పుడు రామచంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంది, కోటి సూర్య ప్రభా భాసమానుడు, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు ఆయన. కానీ ముఖంలో చంద్రుడి వెన్నెల వంటి ఆహ్లాదం ఉన్నది. కాంతి సూర్యకాంతి, అందులో వేడి లేదు, చల్లదనం ఉన్నది. అందుకే రామచంద్రుడు అన్నారు కానీ రామసూర్యుడు అనలేదు ఆయన. ఆ సమయంలో అందరూ మీలాగే ఆనందంతో కరతాళధ్వనులు చేశారు. శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకున్నాడు, సుగ్రీవుడు వింజామరలు వీచాడు, విభీషణుడు మరో వింజామరతోలా వీచాడు. పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవతలు కనపడకుండానే పైనుంచి పుష్పవర్షం కురిపిస్తారు. వాళ్ళు అలా బొట్టలతో రెడీగా ఉంటారు అనుకుంటాను. దబదబదబ పుష్పవర్షం కురిపించేశారట. మామూలుది కాదు, అందుకే సుమవర్షం కురిపించారు సుమనస్సులు అంటారు. ఇంద్రుడికి రాముడంటే భక్తి. ఈ రామచంద్రుడు లేకపోతే నా బతుకేముంది? ఇంద్రజిత్తుని రావణాసురుణ్ణి చంపి నా అవమానం తొలగించాడు. ఈయనకి పట్టాభిషేక సమయంలో ఏదో ఒక కానుక ఇవ్వాలనుకున్నాడు. ఆయన డైరెక్ట్గా వస్తే ప్రజలకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇంద్రుడు వచ్చాడనుకోండి, మీరు కాళ్ళు పట్టుకు లాగేస్తారు, వరాలు అడుగుతారు. అందుకని ఆయన కనబడడానికి ఇబ్బంది వచ్చి ఏం చేశాడనమాట, ఆయన వాయువుని పిలిచి, నేను నీకు ఒక గొలుసు ఇస్తున్నాను, ఈ గొలుసు రాముడి మెడలో వేయి. ఇచ్చేటప్పుడు నేను ఇచ్చానని చెప్పు సుమా, మళ్ళీ నువ్వు ఇచ్చానని చెప్పు. కొంతమంది అంతే, పక్క వాళ్ళు ఇచ్చిందని కొడుకుతే వాళ్ళ చేతిలో పెట్టేస్తారు, వీడు ఇచ్చాడేమో అని మనం అనుకుంటాం. అలా కాకుండా నా పేరు చెప్పి ఇమ్మనగానే వాయుదేవుడు అలాగే అన్నట్ట, సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం, అనేక రత్నములు తాపడం చేయబడిన ధగ ధగ వెలిగిపోతున్న ఒక బంగారు గొలుసు వాయువు ఇంద్రుడివ్వగా గాల్లో అలా పట్టుకొచ్చాడు. అంటే ఏమిటి, గొలుసు అలా ఆకాశంలో ఎగురుతోంది, ఎవడూ కనబడ్డు, వాయుదేవుడు కనబడ్డు కదా, అందువల్ల కనబడకుండా గొలుసు అలా వచ్చింది. అందరూ వింటూ ఉండగా, రామచంద్ర ఈ దివ్యహారం, ఈ ముత్యాలహారం, నవరత్నహారం సాక్షాత్తు ఇంద్రుడు నా ద్వారా పంపుతున్నాడు. ఈ గొలుసు ఇచ్చింది ఇంద్రుడు, మెడలో వేస్తున్నది ఈ వాయువు అని మెడలో వేశాడు. దాంతో అందరికీ మరొకసారి ఆశ్చర్యము ఆనందం కలిగాయి. రాముడు పరమాత్మ అని అప్పుడు అర్థమైంది. మళ్ళీ అప్పటికి ఇంకా ప్రజల్లో కొందరికి అనుమానం ఉంటుంది కదా, నిజంగా రాముడు గొప్పవాడేనా, బలవంతుడే అవ్వచ్చు కాక, విష్ణువేనా అని ఎవరికైనా అనుమానం ఉంటే అనుమానం తొలగిందిట. ఎందుకంటే గాల్లో వాయుదేవుడు పట్టుకొచ్చి ఇంద్రుడు ఇచ్చిన గొలుసు అని వేశాడు కనుక. ఇక ఆ సమయంలో దేవతా స్త్రీలు దిగొచ్చి ఆకాశ మార్గంలో సరిగ్గా సభాభవనంలో నిలబడి వాళ్ళు నేల మీద ఆనరు గనక, ఆనకుండా నృత్యం చేశారు, గంధర్వులు గానం చేశారు, అప్సరసల నాట్యం, గంధర్వ గానం, పుష్పవర్షముల మధ్యలో ఆ పట్టాభిషేకం అపూర్వంగా జరిగింది. ఆ సమయంలో రామచంద్రుడు లక్షల కొలది ఆవులు, గుర్రాలు, పైగా దూడలతో ఉన్న ఆవులు, బంగారం బ్రాహ్మణోత్తములకి దానం చేశాడు. త్రింశత్ కోటి హిరణ్యస్య, 30 కోట్ల బంగారు నాణాలు ఇచ్చేటండి. మళ్ళీ నాణ్యం అంటే అంత. ఆ మధ్యన ఒక ఆయన కొట్టుకొచ్చి, పాపం మా అర్చక స్వామి వారికి బంగారం చేతిలో పెట్టి సువర్ణ దానం చేశానన్నట్ట. ఈయన చేతులు ఏదండి సువర్ణం అంటాడు, ఆయన పెట్టానంటాడు. ఇది సువర్ణం అంటాడు, ఇది కనపడదు. వేర్ ఈజ్ మై గోల్డ్ అంటాడు ఈయన, దిస్ ఈజ్ గోల్డ్ అంటాడు ఆయన. అంటే కొట్టి కొట్టి ఇంత రసన కొట్టుకొని చేతులు పెట్టాడు, అది గాలికి ఎగిరిపోయింది. అదే బంగారం దానం చేయటువంటి. అందువల్ల ఇక్కడ 30 కోట్ల నాణ్యములుంటే అరగ్రాము మిల్లీగ్రాము బంగారం కాదు, 12 గ్రాములతో ఒక అచ్చు పోస్తే దాన్ని ఒక నాణ్యం అంటారు. అంటే ఒక్కొక్క నాణ్యం 12 గ్రాములు, అటువంటివి 30 కోట్ల నాణ్యములుంటే ఆలోచించండి. అంటే 12 మూళ్ళు 36 కోట్ల గ్రాముల బంగారం అది ఏకంగా. అంత బంగారాన్ని రామచంద్రుడు దానం చేశాడు. రాముడు మళ్ళీ ఇక్కడికి వస్తే అంత బాగుండు అనిపిస్తుంది కదా మీకు కూడా. రాముడు బంగారం లాంటి మనసు ఇస్తాడండి మనకి. ఆయన బంగారమే ఒక్కర్లా, మనకి బంగారమే, మన జీవితమే బంగారం చేస్తాడు. అదే అన్నాడు చాలా మందితో, ఈ భౌతికమైన బంగారం ఎలాగేస్తాడు, అసలు మన జీవితమే బంగారం ఏం చేస్తాడు, మనకి బంగారం లాంటి ముక్తి ఇస్తాడు ఆయన. ఆ తర్వాత ఆ ప్రభు సుగ్రీవుడికి ఒక బంగారు హారం ఇచ్చాడు. సుగ్రీవ ఎలారా అని సుగ్రీవునికి ఒక సువర్ణహారం ఇచ్చాడు. ఆ సుగ్రీవుడికి ఇచ్చిన సువర్ణహారం సూర్యకిరణముల వలె వెలిగిపోతుందట. సూర్యపుత్రుడికి సూర్యకిరణముల వలె వెలుగుతున్న సువర్ణహారం ఇచ్చాడు. అలాగే విభీషణుడికి ఇచ్చాడు, ఇంకా సీతాదేవికి ఇచ్చి ఎన్నో కానుకలు. ఈ మొత్తం అందరికీ వానరులకి ఇమ్మంటే వచ్చిన వానరులందరికీ విభీషణుడి యొక్క సైనికులకి అందరికీ కానుకలు ఇచ్చింది ఆవిడ. ఇలా మొత్తం అందరికీ కానుకలు ఇచ్చాక గొలుసులు ఇచ్చాడండి ఆయన. గట్టిగా పులుసేసి అన్నం పెట్టలేం మనం, అటువంటిది గొలుసులు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆఖరణ ఒక అద్భుతమైన ముత్యాలహారం సీతాదేవి చేతిలో పెట్టాడు రాముడు. ఇక్కడుంది చమత్కారం, అసలు రామమహిమంత ఇదే. జై శ్రీరామ్. మంచి ఖరీదైన అపూర్వమైన ఒక ముత్యాలహారం సీతాదేవి చేతిలో పెట్టాడు.
సీతాదేవి హారం చూసి అంది, అంటే ఏం చెయ్యను అంది. అనగానే రాముడు, నీకిష్టమైన వ్యక్తి ఎవరో చూసుకుని వాళ్ళకి గొలుసు కానుకగా ఇయ్యి అన్నాడు. అప్పుడు సీతాదేవి ఏం చేయాలో తెలియక ఒక డైలమ్మాలో పడింది, అనుమానంలో పడింది. ఆవిడకి ప్రపంచంలో ఎవరిష్టమో మీకు నేను చెప్పాలా? అందువల్ల హనుమంతుడికి ఇవ్వాలి. కానీ చూస్తూ చూస్తూ అలా ఇస్తే అందరూ పక్షపాతం అంటారు. అందుకని ఇటు రాముడికేసి అటు హనుమంతుడికేసి చూసిందిట. రాముడికేసి చూస్తోంది, హనుమంతుడికేసి చూస్తోంది. అవైక్షత హరీం, ఇది చూడండి, అవైక్షత హరీం సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు. భర్తని ఇలా చూస్తుంది, వానరుల్ని చూస్తుంది, మళ్ళీ హనుమంతుడికేసి చూస్తుంది. వెంటనే రాముడికి అర్థమైంది, ఎంతమంది వానరులకేసి హనుమంతుడికేసి తనకేసి పదే పదే ఇలా ఇలా చూసి నన్ను సంశయంలో పెట్టారు, ఏం చెయ్యాలో తెలియటం లేదు. నేను ఇప్పుడు హనుమంతుడిని పిలిచిస్తే వీళ్ళందరూ పక్షపాతంతో ఇచ్చానని దెప్పుతారేమో అన్నట్టుగా చూడగానే ఆవిడ కష్టం తొలగిస్తూ రాముడు ఇలా అన్నట్ట. అందుకే రాముడిని ఇంగితజ్ఞ, ఇతరుల మనసులో ఏముందో తెలుసుకునేవాడు, అటువంటి వాడిని ఇంగితజ్ఞుడు అంటారు. వెంటనే ఆయన ఏమన్నాడు, ఈ గొలుసు ఎవరికి ఇవ్వాలో చెబుతాను, ఇక్కడ చాలామంది ఉన్నారు కానీ అందరికీ ఇచ్చేయొద్దు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళలో ఏ లక్షణాలు ఉండాలో చెబుతాను. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః. నీకు ఎవరంటే బాగా ఇష్టమో వారికి, కానీ ఇష్టం అన్నాం కదా అని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవడు నిరంతరం పౌరుషంతో ఉంటాడో, అంటే పురుషులు చేసే ప్రయత్నం నిరంతరం చేసేవాడికి, బలం కలిగిన వాడికి, మంచి తెలివితేటలు కలిగిన వాడికి, ఎప్పుడు ఆపదలకి జంకని వాడికి, సమస్త శుభలక్షణములు కలిగిన వాడికి, ఇక ఈ ప్రపంచంలో ఎంతకంటే గొప్ప కార్యసూర్యుడు లేడు అని నీకు ఎవరి మీద అనిపించిందో వాళ్ళకి అన్నాడు. ఇంక వేరేగా ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? వెంటనే కూడా ఇలా రావాయి హనుమ అని పిలిచి హనుమంతుడికి ఇచ్చేసింది. ఇప్పుడు ఇంకెవరు ఏం మాట్లాడడానికి లేదు. ఎందుకని, ఈ ప్రపంచంలో హనుమంతుడి కంటే కార్యసూర్యుడు, తెలివైనవాడు, పౌరుషవంతుడు, మహిమ కలిగిన వాడు, ఇన్ని లక్షణములను వాళ్ళు హనుమంతుడు తప్ప ఎవరూ లేరు. కనుక ఎవరు కూడా ఏమండి మాలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఇవ్వండి అనడానికి లేకుండా పూర్తిగా ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళకి ఉద్యోగం ఇచ్చాయన్నాడు ఆయన హనుమంతుడికి ఇచ్చింది. ఏమండి సంస్కృతం బాగా వచ్చిన వాడే ఇక్కడికి వచ్చి పురాణం చెప్పండి అంటే ఇక్కడ ఏమైనా చేస్తే ముందు నేనే వచ్చి కూర్చుంటాను, ఏం చేస్తాను? అదొక ఎవరికి ఏ పని ఇవ్వాలో అది ఇవ్వాలి. ఎవరి చేత ఎవరి పని చేయించాలో ఆ పని చేయించాలి. ఎవరిలో ఏ సాహసం ఉందో, ఎవరి చేత ఎలాంటి పనులు చేయించాలో రాముడికి బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు సీతాదేవి మారు మాట్లాడకుండా ఇన్ని లక్షణములు కేవలం హనుమంతుడులోనే ఉన్నాయి కనుక ఈ హనుమంతుడికి గొలుసిస్తున్నానని గొలుసివ్వగానే హనుమంతుడు కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకుని దగదగ వెలిగిపోయాడు. హనుమాస్తేన హారేణ సుశుభే వానరర్షభ. హనుమంతుడు ఆ గొలుసు మెళ్ళో వేసుకుని చంద్రుల్లో వెలిగిపోయాడ. ఇక్కడ ఒక తమాషా కథ ఉంది, రామాయణంలో లేదు. అందుకే రామాయణంలో కేవలం గొలుసు మెళ్ళో వేసుకున్నాడని చెప్పి వదిలేశారు. కానీ పరాశర సంహితలో ఒక చిన్న కథ రాశారు, హనుమంతుడికి గొలుసు ఇవ్వగానే ఆ గొలుసు తీసి అలా చూసి ఒక ముచ్చెన నోట్లో పెట్టి పటుక్కును కొరికేట అని నవిలి కిందకు ఉమ్మాడు. ఆయన మళ్ళీ ఇంకో ముచ్చెం కొరికాడు, కిందకి ఉమ్మాడు. దాంతో సీతాదేవి చిన్నపుచ్చుకుని, ఏమిటి నాయన కోతి బుద్ధిని మళ్ళీ ప్రదర్శిస్తున్నావు, ఇంత అమూల్యమైన హారం నీకు ఇస్తే ఇందులో ఉన్న ఒక్కొక్క మణి బయటికి తీసి కొరికి ఉమ్మేస్తున్నావు ఏమిటంటే, ఏం చెప్పను తల్లి, ఈ ముత్యాల్లో తీపి ఉందేమో చూస్తున్నాను అన్నట్ట. ముత్యాలు తీగ ఎందుకు ఉంటాయి? బంగారం ముత్యాలు తీగ ఉంటాయా? పాయసం తీగ ఉంటుంది, దద్దోజనం తీగ ఉంటుంది కానీ అన్నది సీత. లేదమ్మా, రామనామం కంటే ఈ ప్రపంచంలో తీయగా ఉండే వస్తువు మరొకట్లేదు రాదు. ఈ ముత్యాల హారాల్లో రామనామం ఉందేమో, ఉంటే అది నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంటుంది అనుకుని నోట్లో పెట్టుకుంటే ఈ ముత్యాల్లో ఆ తీపి కనపట్లేదు, అందుకే ఉమ్మేస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఒక పిల్లకోతికి అనుమానం వచ్చింది, అంటే అన్ని చోట్ల రాముణ్ణి నువ్వు చూస్తావా, నువ్వు అంతరామ భక్తుడివా అన్నట్ట. అవును, రాముడు నాలో ఉన్నాడు అన్నాడు ఆయన. అయితే నీ గుండెల్లో ఉన్నాడా అని అడిగితే వెంటనే ఇలా వక్షస్థలం చీల్చి అందులో రాముణ్ణి సీతని చూపించాడని. అప్పుడు రాముడు నవ్వి
సీత ఇచ్చిన గొలుసుని కొరకడం కోసం కదా అతని ఉద్దేశం. ప్రతి వస్తువు రామ రామ అనే రామనామమునకు అంకితమైతేనే అది గొప్పదని లోకానికి చెప్పడానికి హనుమంతుడి గొలుసు కొరికాడు తప్ప ఆయనేమి సీతాదేవి ఇచ్చిన గొలుసుని అవమానపరచలేదు అన్నాడు ఆయన. అప్పుడు ఆ గొలుసు యథాతథంగా అయితే అందులో రామనామాలు కనపడితే అప్పుడు మళ్ళీ వెళ్ళో వేసుకున్నాడని పరాశరులు వారు ఒక అద్భుతమైన కథ రాశారు. తదనంతరం అందరికీ కానుకలిచ్చి ఎవరి దారిన వారిని పంపేశాడు. కొంతకాలం అయ్యాక ఈ సుగ్రీవుడు విభీషణుడు కొంతకాలం ఉన్నారు, అందరూ రాముడిని గౌరవించి వెళ్ళారు. ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడిని పరీక్షించాలనుకున్నాడు. లక్ష్మణుడు ఎంత గొప్పవాడో రాముడికి తెలుసు, కానీ ప్రజలకు తెలియదు కదా. లక్ష్మణుడు రాముడితో వెళ్ళడం వెనక అతను ఏదో స్వార్థం ఉండే ఉంటుంది. యువరాజ పట్టాభిషేకం కోసమే అతడు స్వార్థంతో రాముడి వెంట వెళ్ళాడేమో అని కొందరైనా అనుకుంటారేమో అని రాముడు అనుమానం. అందుకని అందరికీ రాముడు లక్ష్మణుని గొప్పతనం తెలియజేయడానికి సభలోనే లక్ష్మణుడిని పిలిచాడు. ఆతిష్ఠ ధర్మజ్ఞమయా సహేమాం గాం పూర్వరాజాధ్యుషితం బలేన గాం పూర్వరాజాధ్యుషితాం బలేన తుల్యం మయాత్వం పితృభిరుధృతాయ తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ. మహాత్మ, మన పూర్వులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు, నేను అలాగో రాజుని, నాకు ఒక అసిస్టెంట్ యువరాజు ఉండాలి. ఈ యువరాజ పట్టాభిషేకం నీకు చేద్దామనుకుంటున్నాను. నేను లేనప్పుడు యువరాజే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్లాగా ఇన్ఛార్జ్ మహారాజు అవుతావు, దా యువరాజ పదవి స్వీకరించు అంటే రెండు చేతులు జోడించి నాకు ఏ పదవి వద్దు, నాకు నీ పాదసేవ తప్ప నీ ఆజ్ఞని పరిపాలించడం తప్ప వేరే ఏ పదవి ఏ పోర్ట్ఫోలియో స్వీకరించనన్నాడు. అప్పుడు అర్థమైంది ప్రజలకి, ఆహా లక్ష్మణుడికి ఈ పదవులు అక్కర్లా, రామసేవ తప్ప ఏమీ వద్దు, ఈతడు నిస్వార్థ జీవి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఒకడు పొగిడాడు, ఒకడు తిట్టాడు, ఒకడు గుళ్ళోకి రానిచ్చాడు, రానివ్వలేదు, ఇవన్నీ మనకి ఎందుకండి. మనకు కావలసింది ఎవరు? రాముడు. మనకు కావలసింది ఎవరు? భగవంతుడు. ఈ పై పై మనకెందుకండి, దానికి దుఃఖం ఎందుకు? అందుకే లక్ష్మణుడు చూచి నేర్చుకోవాలి. ఇప్పుడు లక్ష్మణుడి గొప్పతనం తెలిసింది. వెంటనే రాముడు భరతుడిని పిలిచాడు. మారు మాట్లాడకుండా యువరాజ పట్టాభిషేకం చేయించుకో, కిక్కును మనకన్నట్ట, నువ్వేం చెబితే అది చేస్తానని భరతుడు యువరాజుగా పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకోటి ఏం తెలుస్తోంది, లక్ష్మణుడికి రామభక్తి ఉంది, భరతునికి రామభక్తి ఉంది, కానీ ఇద్దరికీ తేడా ఏమిటో తెలుసా? లక్ష్మణుడు రాముడి సేవ తప్ప ఇంక ఏ పదవి అయినా రాముడిచ్చినా స్వీకరించడు, కానీ భరతుడు అలా కాదు. రాముడు కత్తిచ్చి నన్ను నరికే అంటే రాముడు కూడా నరికేస్తాడు. ఆ ఇద్దరికి అంత తేడా ఉంది. అందుకే భరతుడు ఆజ్ఞను ఉల్లంఘించడు కనుక భరతుడికి పట్టాభిషేకం చేశాడు. లక్ష్మణుడు నీ సేవ చెప్పు చేస్తాను, నీ సేవ కాకుండా ఇంకేమిచ్చినా నేను స్వీకరించనంటాట. ఎంత విచిత్ర భక్తిది! భక్తులు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇద్దరి భక్తులు తేడాది. తదనంతరం రామచంద్ర ప్రభు కొన్ని వందల యజ్ఞాలు చేశాడు. శతాశ్వమేధాన్ నాజక్రే, 100 అశ్వమేధ యాగాలు చేశాట రాముడు. అశ్వమేధ యాగం చేసినప్పుడల్లా అపారంగా ధనాన్ని దానం చేశాడు. ఎప్పుడు దానం చేసినా ఖజానా ఖాళీ అయిపోయేది, మళ్ళీ మర్నాడు కుబేరుడు దాన్ని నింపేసేవాట. అంతలా అద్భుతమైన యజ్ఞాలు చేశాడు రామచంద్రుడు. ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. రాముడి పరిపాలన ఎలా ఉన్నది? బంధువులు, సుహృత్తులు, జ్ఞాతులు అందరూ కలిసి ఉన్నారు. ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో మాట వరుస కూడా తగాదలేదు. మొగుడు పెళ్ళాలు తిట్టుకోలేదు అండి ఎప్పుడూ. నీ మొహం అని భార్య ఎప్పుడు భర్తనలేదు, నేను చితక్ కొడతానని భర్త అనలేదు. అసలు కర్రలతో భార్యాభర్తలు కొట్టుకోవడం ఎరగరట. కర్రలతో కొట్టుకోకపోతే కత్తులతో కొట్టుకుంటారని మళ్ళీ అడగద్దు. అసలు యుద్ధమే లేదు భార్యాభర్తల మధ్యలో. సీతారాముల్లా కలిసి ఉన్నారు, రామలక్ష్మణుల్లా అన్నదమ్ములు కలిసి ఉన్నారు, దశరథుడు రాముళ్ళ తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉన్నారు. ఇంకా నా పర్యదేవన్ విధవా, భర్త పోయి దుఃఖించిన విధవా స్త్రీలు లేరు రాముడి పరిపాలనలో. అందరూ సౌభాగ్యంతో జీవించారు. నచ వ్యాళకృతం భయం, పాములు వచ్చి కాటు వేసి చంపడం లేదు. నా వ్యాధిజం భయం, అసలు రోగమే లేదు, కరోనా లేదు అసలు రాముడికి పరిపాలనలో. ఏ రోనా లేదు, అసలు రోనా ఏలేనప్పుడు కరోనా ఎందుకు వస్తుంది? రాముడు రాజ్య పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా బతికారు. నిర్దశ్యురభవల్లోక, అసలు దొంగ అన్నవాడు లేడు. ఎవరైనా గుమ్మడికాయ అంత బంగారం బయట పారేసుకుంటే ఏమండి ఈ గుమ్మడికాయ అంత బంగారం ఎవరిదండి, మీదా మీదా అని అడిగేవారట. ఎవరైనా వాళ్ళది కాకపోతే మాదని ఎవరు కాదండోయ్, అక్కడ 500 లోటు పడిపోతే ఎవరిదంటే నా అదేని అనుకుంటానండి అనేవాడు లేరు. అసలు దొంగ లేడు. చెప్పులు బయట వదిలితే పోతాయనే బెంగతో కారులో పెట్టుకుని గురువుగారు ఉపన్యాసానికి వెళ్ళలేదు ఎప్పుడు ఆ కాలంలో. అందులో ఎవరు వాళ్ళ వాళ్ళ వాహనాల్లో చెప్పులు పెట్టుకు రావాల్సిన అవసరం లేకుండా చప్పులు లోపలికి వచ్చేసి అనమాట. అక్కడ వదిలేసామా మళ్ళీ మన ఇంటికి వచ్చేసినట్టే. నానర్థ కంచిద స్పృశత్ ఏ విధమైన అనర్థములు కష్టములు లేవు. నా వ్యాధిజం భయం అసలు రోగమే లేదు. ఇంకోటి చెప్పనా, నచస్మ వృద్ధాబాలానాం ప్రేత కార్యాణి కొర్వతే. ముసలి వాళ్ళు చిన్నపిల్లలకి ప్రేత కార్యములు చెయ్యడం లేదు, చిన్నపిల్లల్ని తగలబెట్టి పిండ ప్రదానం చేయడం లేదు. అంటే అర్థమైందా, పిల్లలు చచ్చిపోలేదు, పెద్దవాళ్ళు అయ్యాక ముసలి వాళ్ళు మరణించారు తప్ప, వార్ధక్యంలో మరణించారు తప్ప, యవ్వనములో పిల్లలు చచ్చిపోయి వాళ్ళకి తల్లిదండ్రులు తాతలు దహన సంస్కారం చేసి పిండం పెట్టడం అంత దరిద్రం మరొకలేదు కదా, అది మహాపాపం. రాముడి పరిపాలన ధర్మపాలన, అందువల్ల ఎక్కడ బాల్య మరణములు లేవు, గండములు లేవు, యాక్సిడెంట్లో చావడాలు లేవు. ఇంకా అందరూ ఆనందంతో బతికారు, ధర్మంతో ఉన్నారు, అహింస తప్ప హింస లేదు. ఆసన్ వర్ష సహస్రాణి, 1000 ఏళ్ళకి తక్కువ ఎవరు బతకలేదు అండి, 1000 సంవత్సరాలు జీవించారు తప్ప 5 ఏళ్లకి 5 ఏళ్లకి చచ్చిపోవడాలు లేవు. ఎక్కడ చూచినా కొడుకులు, మనువళ్ళు, మనువరాళ్ళు, ముని మనువళ్ళు ఇలా వందలాది మందితో బతికారు. అంతేగాని ఇంట్లో 1 నన్ను కాదు. నిరామయ అసలు రోగం లేదు. ఆమయం అంటే రోగం, ఎవరికి రోగం లేదు. విశోకాశ్చ శోకం లేదు, రోజు ఏడవడాలు లేవు. ఏడుస్తూ రామయ్యను అనే అవసరం లేదు, అసలు ఏడవలసిన అవసరమే లేదు కనుక. రామే రాజ్యం ప్రశాసతి, రాముడు రాజ్య పరిపాలన చేస్తుంటే అంత ఆనందంగా జీవించారు. ఇంకో తమాషా, రామో రామో రామ ఇతి ప్రజానామ భవం కథాః, రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. భార్య భర్తని ఏమండోయ్ లేక నీ మొహం తగలయ్యా ఇలాంటి పదాలు లేవు. ఏమండి అనకుండా రామ అనేది భార్య భర్తని, భర్తగారు భార్యని రామ అన్నాడు, గురువు శిష్యుడిని రామ అన్నాడు, శిష్యుడు గురువుని రామ అన్నాడు. ఇలా అందరూ ఒకరినొకరు రామ 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 అని పిలుచుకోవటం వల్ల రామభూతం జగదభూత్ రాముడి మయమైపోయింది లోకమంతా. ఇంకా ప్రజలంతా రామనామం తప్ప మరొకట్లేదని, వాడు ఏం పని చేస్తున్నా తింటూ రామయ్యను, తినకున్నా రామయ్యను, పడుకుంటూ రామయ్యను అనే పాట అందుకే చెప్పాం మేము. అంతా రామమయ్యం, రామ 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 తప్పేం లేకుండా అయిపోయింది. చెట్లకి పువ్వులు, చెట్లకి చిగుళ్ళు, చెట్లకి కాయలు వీటితో ఉన్నాయి తప్ప చెట్లు ఎండిపోలేదు, కుప్ప కూలిపోలేదు. సరైన కాలంలో వర్షాలు కురిసేవి, వర్షాకాలంలో వర్షాలు కురిసేవి. కాలే వర్షీచ పర్జన్య పర్జన్య మేఘము కాలమునకు వర్షించేయి, మేఘములు వర్షాకాలంలో వర్షించేయి, శీతకాలంలో వర్షించలేదు. సుఖస్పరిశిచ మారుత, వాయుదేవుడు చల్లగా తగులుకుంటూ పోయేవాడు. న్యాచురల్ ఏసీ, ఏసీ మిషన్లు లేవు, అక్కడ పొల్యూషన్ లేదు, చల్లగా గాలి వీచేది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, లోభ వివర్జితులై ఐకమత్యంతో సుఖంగా వారి వారి పనులు చేసుకుంటూ బ్రతికారు. అందరూ ధర్మపరాయణులే. రాముడు ఎంతకాలం పరిపాలన చేశాడు? 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతాని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. 10 వర్ష సహస్రాన్ని అంటే 10,000 సంవత్సరములు. 10 వర్ష శతాని చ అంటే 10 వందలు. 10 వందలు అంటే 1000. 10,000 1,000 కలిస్తే 11,000. 11,000 ఇయర్స్ రామచంద్రుడు పరిపాలన చేశాడు. సరిగ్గా సింహాసనం మీద కూర్చున్న తర్వాత 11,000 సంవత్సరాలు అదే సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేశాడు రాముడు. ఒంటరిగా కాదు, భ్రాతృభిస్సహిత సోదరులతో కలిసి పరిపాలన చేశాడు. శ్రీమాన్ మళ్ళీ డబ్బుతో సంపదలతో పరిపాలన చేశాడు. ఇది వాల్మీకి గొప్పతనం. పరిపాలన చేశాడండి, డబ్బులు లేవండి, వరదలు వచ్చాయండి, రోడ్లు మునిగిపోయాయండి, బిల్డింగులు కూలిపోయాయండి, తిండి లేదండి, కరువు వచ్చిందండి, కరోనా వచ్చిందండి, ఏమీ లేదు. సకల సంపదలతో ఆరోగ్యంగా రామచంద్రుడి పరిపాలన సాగింది. ఇంకా ఈ రామచంద్రుడి యొక్క పరిపాలన కాలం గురించినటువంటి పట్టాభిషేకం గురించి మీరు విన్నారుగా. రామచంద్రుడు పరిపాలన చేశాక అవతారం చాలని చెప్పడు ఇక్కడ. ఇదంతా ఉత్తరకాండంలో వస్తుంది. రామరాజ్యం ఎంత బాగున్నది. ఈ కావ్యం ఇప్పుడు ఇప్పటిదాకా మీరు విన్న రామాయణం ఉందే ధన్యం, పరమ పవిత్రమైనది. యశస్యం, వింటే కీర్తి పెరుగుతుంది. ఆయుష్యం, ఆయువు పెరుగుతుంది. రాజ్యాంచ విజయావహం, ఇది విన్నవారికి ఏ పరిపాలనలో అయినా విజయం తప్ప అపజయం ఉండదు, అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. ఇది ఆదికావ్యం. ఇదం ద్వారషం పురా వాల్మీకినా కృతం. ఇది ఆదికావ్యం. మొట్టమొదటి కావ్యం అంటే రామాయణం, గుర్తుపెట్టుకోండి. ఆదికావ్యం అన్నారు దాన్ని. వాల్మీకి మహర్షి చేత రచింపబడినది. ఇది చదివిన విన్న, అందుకే యహ్ పఠేత్ శృణుయాత్. ఎవడైనా దీనిని చదివితే లేక వింటే సకల పాపముల నుంచి విముక్తి పొందుతాడు. నరహ పాపాత్ విముచ్యతే, ముందు పాపం నుంచి విముక్తి పొందితేనే పుణ్యం వస్తేనే శుభాలు వస్తాయి. ఇది మీరందరూ శ్రద్ధగా విన్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరి పాపాలు పోయాయి, మళ్ళీ బయటికి వెళ్ళి కొత్త పాపాలు చేయకండి. మళ్ళీ కొత్త పాపాలు చేసి మళ్ళీ ఇంకోసారి నన్ను పురాణం చెప్పమండం. ఇదంతా ఎందుకు? హాయిగా ఇప్పుడు బయటికి వెళ్ళాక సుఖంగా ఉండండి. పుత్రకామస్తు పుత్రాన్వై, మాకు పిల్లలు కావాలని శ్రద్ధగా వింటే పిల్లలు పుడతారు. ధనకామో ధనానిచ, డబ్బు కావాలనుకున్న వాడికి డబ్బు వస్తుంది. ఏది కావాలంటే అది ఇస్తుంది. ఇది విన్నవాళ్ళు రాముడు సీత, అలాగే రాముడు కౌశల్య, దశరథుడు రామలక్ష్మణుడు, ఇలా వారి వారి బంధాలు ఎలాంటివో అలాంటి బంధాలు పొందుతారు. అంటే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం, సోదర బంధం, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో మమత్వం, ఇవన్నీ వస్తాయి. ఇంకా దీర్ఘమైన ఆయువు కూడా లభిస్తుంది, దీర్ఘాయువు కూడా లభిస్తుంది. శ్రద్ధతో కోపం విడిచిపెట్టి ఈ కథ విన్నవాడు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడట. దుర్గాణ్యతితరత్యశివు అన్నాడు. తీవ్ర కష్టాలు ఉంటాయి కొంతమందికి, భయంకరమైన కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల నుంచి బయటపడడం కష్టం, వాటి నుంచి కూడా విముక్తి పొందుతాం. ఎవరైనా మన వాళ్ళు విదేశాల్లో ఇరుక్కుపోయారనుకుందాం, అమెరికాలో ఉన్నాడు వేసా రావట్ల, మనం వాళ్ళని చూడాలి, వాళ్ళని మన చూడాలి, లేదా పాపం ఏ కోవైట్లోనూ ఉన్నారు వేసా లేక వాళ్ళు బాధపడుతున్నారు, ఇక్కడ బంధువులు బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగి బంధువులు కలుసుకొని సుఖంగా జీవిస్తారు, సమాగమం కలుగుతుంది, ఒకరినొకరు చూసుకోగలుగుతారు. ఇంకా ఇది వింటే, ముఖ్యంగా ఇంట్లో వింటే, వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యశ్వై, మీ ఇళ్లల్లో విఘ్న దేవతలు ఉంటాయి కొన్ని, అన్ని కష్టాలే కలిగిస్తాయి, వాటిని వాస్తు దోషాలు లేక విఘ్న భూతాలు అంటారు. ఈ రామాయణమును ఇంట్లో పారాయణము చేసినా, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో విన్నా, మీ గృహములో ఉన్న ఈ విఘ్న దేవతలు వాస్తు దోషములు టక్కన పటాపంచలేకపోతాయి, దేవతలు సంతోషిస్తారు. బయట ఉన్న తర్వాత 6వ రోజు నుంచి 20వ రోజు మధ్యలో స్త్రీ వింటే పుత్రాన్ సూయురనుత్తమాన్, 6th డే నుంచి 20వ రోజు మధ్యలో శ్రద్ధతో దీనిని విన్న స్త్రీలకి సంతానం కలుగుతుంది, మంచి పుత్రుడు కలుగుతాడు, శాశ్వతమైన కీర్తి ఆయువు కలిగిన పిల్లలు పుడతారు. ఈ పుస్తకం చదవలేం, వినడం చేత కాదనుకోండి, అప్పుడేం చేయాలట? పూజ యమోశ్చ, ఇంట్లో పెట్టుకు పూజించండి, చదివితే చదవండి. పూజించినా చదివినా సర్వపాపాత్ ప్రముచ్యేత, అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు, దీర్ఘాయం పొందుతారు. దీనిని శ్రద్ధతో చదివిన విప్రుడు పండితుడవుతాడు, క్షత్రియుడు ఐశ్వర్య లాభం పొంది రాజ్యం పొందుతాడు, అందరికీ అన్ని కోరికలు తీరుస్తుంది. సంపూర్ణముగా ఈ రామాయణములు విన్నవాడి ఎడల రామచంద్రుడు సంతోషిస్తాడు. ఆ రాముడు విష్ణు సనాతన, ఆదిదేవుడైన విష్ణు ఆయన. ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే అని 120వ శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పాడు. ఆదిదేవుడు మహాబాహు శ్రీమన్ నారాయణుడే రాముడు, ఆదిశేషుడే లక్ష్మణుడు. అందువల్ల ఈ కావ్యం పూర్తిగా విష్ణుమయం. ఈ దివ్య కావ్యం సకల శుభాలను ఇస్తుంది. ఇంకా ఆగక ఫలితం బాగా చెప్పారు ఇక్కడ. దీన్ని ఫలశ్రుతి అంటారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతం నియమేన సద్భిహి ఆఖ్యానమోజస్కర వృద్ధికామైహి. ఈ కావ్యమును శ్రద్ధగా వింటే కుటుంబం అభివృద్ధి అవుతుంది, వంశం నశించదు, ధనధాన్యములు పెరుగుతాయి, స్త్రీలు పురుషులు ఐకమత్యంతో ఉంటారు గనక కుటుంబం సుఖంగా ఉంటుంది. దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి, శుభము ఆనందము కలుగుతాయి, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, సౌభ్రాతృకం సోదరుల మధ్యలో ప్రేమ పెరుగుతుంది, అన్నదమ్ములు కలిసి ఉంటారు, బుద్ధిని పెంచుతుంది. అందువల్ల తప్పక దీన్ని వినాలి. దానివల్ల ఓజస్సు తేజస్సు పెరుగుతుంది. వృద్ధికామైహి, మాకు అభివృద్ధి కావాలి అనుకున్నవాళ్ళు వినండి, ఇది మాకు అభివృద్ధి కావాలనుకుంటే గ్యారంటీగా వినండి, ఇది పరమ పవిత్రం, మీకు అందరికీ శుభం కలుగుగాక అన్నాడు వాల్మీకి. భద్రమస్తు వహ వహ, మీకు భద్రం శుభము కలుగుగాక. మీకు శుభం కలగాలంటే విష్ణువు యొక్క బలం పెరగాలని కోరుకోండి. ప్రవ్యాహరత విశ్రద్ధం చెప్పండి, బలం విష్ణోహో ప్రవర్ధత, విష్ణువు యొక్క బలం పెరుగుగాక అంటే మన బలం పెరుగుతుంది అన్నమాట. ఈ ఘట్టం వినడం వల్ల దేవతలు సంతోషిస్తారు. రామాయణ శ్రవణం వల్ల దేవతలే కాదు పితరహ పితృదేవతలు కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తేనే సంతానం కలుగుతుంది, కుటుంబం బాగుంటుంది. భక్త్యా రామస్య ఏచేమాం సంహితాం ఋషిణాకృతం, భక్త్యా రామస్య ఏచేమాం సంహితాం ఋషిణాకృతాం లేఖయంతీహ చ నరాః తేషాం వాసః త్రివిష్టపే. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శ్లోకం ఈ పట్టాభిషేకంలో, పట్టాభిషేకంలో మొత్తం రామాయణానికి కాదు. వాల్మీకి మహర్షి రచించిన ఈ దివ్య శ్లోకం, ఈ దివ్య కావ్యం రామాయణం అనే పేరుతో ఉన్న సంహిత, రామాయణ సంహిత అంటారు దీన్ని, కలయిక కూర్పు. ఈ మహాకావ్యమును చూచి రాస్తే, మీ ఇళ్లలో చూసి చెప్తూ రాయండి, శ్లోకం చూసుకుని ఒక పేపర్ మీద రాయండి, అప్పుడు వాళ్ళు శాశ్వతంగా స్వర్గంలో సీటు పొందుతారు, వాళ్ళకి సీటు గ్యారంటీ ఫిక్స్. డబ్బులు కట్టి దిక్కుమాలిన ఎల్కేజీ సీటు రిజర్వ్ చేసుకుంటున్నాం మనం, శుభ్రంగా ఇది రాయండి, మీకు స్వర్గంలో ఒక సీటు గ్యారంటీ అట. నరకానికి పోరు, స్వర్గంలో సీటు అంటే మాట్లేం కదా, అంత తేలికేం కాస్తున్నా, శాశ్వత స్వర్గ సుఖం పొందుతారు. ఇది పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణ మహాకావ్యం. ఈ కావ్యాన్ని 46 రోజులు ఇప్పటికి మనం, ఇది 46th డే, ఇంకా 8 రోజులు ఉత్తర రామాయణం కూడా వింటే 54 రోజులు సంపూర్ణ రామాయణ ప్రవచనమైన పుణ్యం పొందుతారు.